దేవుని వాక్యం వద్దకు వద్దాం. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుతున్నారు. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 15, 16 వచనాలు చదువుకుందాం. సారీ 5 వచనం చదువుకుందాం, 5, 6 వచనాలు చదువుకుందాం. రోమ 15వ అధ్యాయం 5, 6 వచనాలు. మీరు ఏకభావం గలవారి ఏకగ్రీవముగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి యొక్క దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకనితో ఒకడు మనసు కలిసిన వారి ఉండినట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయ్యగు దేవుడు మీకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. ఆత్మ సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. తలను వంచండి, ఏకీభవించండి, ప్రార్థిద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపమైన దేవా, మహిమ కలిగిన రాజా, మీకు వందనాలు, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మీరు మాకు ఇచ్చిన నూతన మాసము సెప్టెంబర్ మాసాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రాత్రికాల సమయంలో కృతజ్ఞత హృదయాలతో నీ సన్నిధిలో ఆరాధించడానికి అందరినీ నడిపించినందుకు, మీ సన్నిధి తోడుగా ఉంచినందుకు కూడా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. తిరిగి ఉదయం జీవము కలిగిన నీ వాక్యం దగ్గరకు వచ్చి ఉండగా నాకు మాకు ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు అని సమయాన్ని మీ చేతులకు అప్పచెప్తూ ఉన్నా. ప్రభువా, మీ మంచితనం అంతటిని, మీ స్వరూప స్వభావాలను అర్థం చేయిస్తా ఉన్నారు, మీకు వందనాలు. అర్థం చేసుకోవడానికి ప్రభువా, అట్లాగే మేము కూడా జీవించడానికి మా పట్ల కనికరం చూపించమని, సహాయం చేయమని, మమ్మల్ని దర్శించమని వేడుకుంటూ సమయాన్ని మీ స్వాధీనానికి అప్పచెప్తూ ఉన్నాం. ఈ మధ్యాహ్నం ఉభయ గోదావరి జిల్లాల 11 బ్యాచ్ స్త్రీల సహవాస ప్రతిష్ట ఆరాధనలోను, సాయంకాలం మిషనరీల ప్రార్థనలోను ప్రభు మీ సన్నిధిగా ఉంచి దినాన్ని ఆశీర్వాదకరంగా మీరు మార్చమని వేడుకుంటూ యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం చదివిన వాక్య భాగంలో దేవుడు మనకి ఎట్లాగా కనబడుతున్నారంటే, చదివిన వాక్య భాగంలో అక్కడ రాయబడ్డ మాట రోమపత్రిక 15:5-6 వచనాలు చివరి లైన్, ఓర్పునకును ఆదరణకును కర్తయగు దేవుడు. ఓర్పునకును ఆదరణకును కర్తయ్యగు దేవుడు. మనం యువతి కాలం స్టడీ చేస్తున్న గాడ్స్ నేచర్, గాడ్ ఈజ్ పేషెంట్. దేవుడు ఓర్పు కలిగిన వాడు, దేవుడు దీర్ఘశాంతాన్ని కలిగిన వాడు. లాస్ట్ వీక్ మనం స్టడీ చేసిన అంశం ద రాత్ ఆఫ్ గాడ్, దేవుడు దహించు అగ్ని, దేవుడు నిత్యము కోపగించేవాడు అన్న మాటలు మనం స్టడీ చేసాం. ఆయన ప్రతిదినం కోపపడు దేవుడు అన్న మాటలు కూడా మనం ధ్యానం చేసాం. అంతకుముందు ద లవ్ ఆఫ్ గాడ్, దేవుడు ప్రేమస్వరూపి అన్న అంశాన్ని ధ్యానం చేసాం. గాడ్ ఈజ్ లవ్, దేవుడు ప్రేమయై ఉన్నాడు. సో దేవుని గుణ లక్షణాల్లో ఈ మల్టీ ఫ్యాషెట్ గా కనబడుతూ ఉన్న, అనేక విధాలుగా కనబడుతూ ఉన్న గాడ్స్ నేచర్ మనకు అర్థమైతే మనం అలాగ ఉండడానికి ప్రయత్నం చేస్తాం. దేవుడు ఉపకారి గాను, దేవుడు మంచివాడు గాను, దేవుడు ప్రేమామయుడు గాను మాత్రమే కనబడడం సరైన అవగాహన కాదు. సో మనం ఇప్పటిదాకా దేవుని గుణ లక్షణాలు 16 లక్షణాలు ధ్యానం చేస్తూ వచ్చాం. 16 లక్షణాలు ఆయన ఏమై ఉన్నాడు, గాడ్ ఈజ్ సెల్ఫ్ ఎగ్జిస్ట్, ఆయన స్వయంభవుడు, గాడ్ ఈజ్ సెల్ఫ్ సఫిషియంట్,
సర్వ సమృద్ధి గలవాడు. గాడ్ ఈజ్ ఎటర్నల్, గాడ్ ఈజ్ ఇన్ఫినైట్, గాడ్ ఈజ్ ఓమ్నిపొటెంట్, గాడ్ ఈజ్ ఓమ్నిప్రెజెంట్, గాడ్ ఈజ్ వైజ్, గాడ్ ఈజ్ ఇమ్యూటబుల్. ఇవన్నీ మనం ఆయన గుణలక్షణాన్ని అర్థం చేసుకుంటూ వస్తున్నాం. ఇక్కడ దేవుడు ప్రేమామయుడు అన్నమాట. నిజంగా బైబిల్లో దేవుడు ప్రేమామయుడిగానే ఉన్నాడు, కానీ కేవలం ప్రేమామయుడేనా? నో, దేవుని కోపం కూడా ఉంది. ఆయన ప్రతిదినం కోపపడు దేవుడు. ఎట్లా అర్థం చేసుకోవాలంటే, దేవుడు అన్ని విషయాల్లో ఆయన సంపూర్ణుడు. తప్పు చేసినప్పుడు కోప పడకపోతే తప్పు, తప్పుకు శిక్ష జరగకపోతే తప్పు. దేవుడు న్యాయవంతుడిగా కూడా ఉన్నాడు, పాపాన్ని చూడలేని పరిశుద్ధుడిగా కూడా ఉన్నాడు. కాబట్టి మనం ఎక్కువగా కొన్ని క్యారెక్టర్స్ ని ఓవర్ గా ఎంఫసైజ్ చేసి మిగతా క్యారెక్టరిస్టిక్స్ ని మనం ఇగ్నోర్ చేయటం మంచిది కాదు. మన బైబిల్ విద్యార్థులుగా దేవుణ్ణి ప్రేమించు బిడ్డలుగా వాక్యంలో ఆయన ఏమై ఉన్నాడు యథాతథంగా తీసుకోవటం ఆత్మీయ జీవితానికి మంచిది. కాబట్టి దేవుడు కోపపడు దేవుడు, ప్రతిదినం కోపపడు దేవుడు, దేవుని ఉగ్రత, దేవుని రౌద్రం, దేవుడు దహించు అగ్ని బైబిల్లో ఉన్నాయి. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకుంటున్న దేవుని క్యారెక్టర్ ఏంటంటే, గాడ్ ఈజ్ పేషెంట్. దేవుడు ఓర్పు కలిగిన వాడు, దేవుడు సహనం కలిగిన వాడు. దేవుడు తీర్పు తీరుస్తాడు, శిక్ష విధిస్తాడు, కానీ వెంటనే కాదు, వెంటనే కాదు, షార్ట్ టెంపర్ తో కాదు, త్వరగా కోపపడి ఏదో చేసేసేవాడు కాడు. దేవుడు తీర్పు తీరుస్తాడు, దేవుడు ఉగ్రతను చూపిస్తాడు, అది మారదు. కానీ మనం దేవుని స్తుతించాల్సిన కీలకమైన మాట ఏంటంటే, దేవుని స్తుతించాల్సిన కీలకమైన మాట ఏంటంటే, ఇక్కడ ఈ లేఖన భాగంలో నుంచి దేవుని స్తుతించాల్సిన కీలకమైన మాట ఏంటంటే, సహనం కలిగి ఉన్నాడు ఆయన, దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు ఆయన, పేషెన్స్ కలిగి ఉన్నాడు. ఎట్లాగా తీర్పు తీరుస్తాడు, కాని వెంటనే కాదు, కొంత సహనం కలిగి ఉన్నాడు. ఈ మాట దగ్గర నిజంగా ప్రభువు స్తుతించాలి. ఆయన్ని ఎవరు అడుగుతారు, నీకెందుకు అంత షార్ట్ టెంపర్ అనేవని మనం అడగగలమా? మీరెందుకు అంత తొందరగా చేశారు, కొంతకాలం ఆగితే బాగుంటుంది అనేవని మనం అడగగలమా? ఆయన ఎన్నడూ నరుని చేత ప్రశ్నించబడేవాడు కాదు, ఎన్నడు మన చేత విమర్శింపబడేవాడు కూడా కాడు. అన్ని విషయాల్లో ఆయన ఆదర్శమూర్తిగానే ఉన్నాడు. కాబట్టి దేవుడు రెండో రాకడుంది, ఉగ్రత ఉంది, భూలోక భూమి అంతా భస్మీపట్లం అయిపోతుంది, ఆకాశాలు రగులు కొని లయమైపోతాయి, తర్వాత అనీతిమంతులందరూ మండుతున్న గుండంలోకి వెళ్ళిపోతారు. అవన్నీ వాస్తవం, కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, దేవుడు తాను చేసే తీర్పును వెంటనే కాకుండా తగిన సమయాన్నిస్తున్నాడు, తగిన సమయాన్నిస్తున్నాడు. మేబీ దేవుని యొక్క దీర్ఘశాంతము, దేవుని యొక్క ఓర్పు, దేవుని యొక్క సహనం చాలాసార్లు మనకి చేతకానితనంగా కనబడొచ్చుగాక, లేదా ఆయన మంచితనాన్ని మనం మిస్యూజ్ చేసుకోవచ్చు కాక. అట్లా చేస్తే ఆయన అంటే భయం లేకుండా పోతుంది కదా అని ఎన్ని అనిపించినా సరే, భయపెట్టడానికి ఆయన ఆశపడేవాడు కాదు. కానీ మనం అవుట్ ఆఫ్ లవ్ ఆయన పట్ల భయభక్తులు చూపించాలి. ఇక్కడ ఈ క్యారెక్టర్ మనకు అర్థమైతే ఎందుకు కొన్ని విషయాలు ఆలస్యం అవుతున్నాయి, ఎందుకు ఆ ఉగ్రత ఆలస్యం అవుతుంది, తీర్పు ఆలస్యం అవుతుంది. చాలాసార్లు అనిపిస్తుంది, తప్పు చేస్తే వెంటనే శిక్షిస్తే మిగతా వాళ్ళు తప్పు చేయరు కదా, మనకు అనిపించవచ్చుగాక. తప్పు చేస్తే వెంటనే శిక్షిస్తే అన్న మాట దగ్గర దానికి మొదటిగా మన విషయంలో జరగాలి. మన విషయంలోనైతే అమ్మయ్య ఆయన నన్ను భరించాడు, సహించాడు కాబట్టి ఈరోజు రక్షణ పొందాను అనుకుని పక్కోడు తప్పు చేస్తే మాత్రం వెంటనే శిక్షించాలి అనుకోవడం అది అంత మాత్రం పరిపూర్ణత కాదు. కాబట్టి అర్థం చేసుకుందో దేవుని యొక్క పేషెన్స్ ఎట్లా ఉందో అర్థం కావడానికి మనం కొన్ని వాక్య భాగాలను చదవాలి. పాత నిబంధన గ్రంథంలో ఆయన ఎట్లా కనబడుతున్నాడో కొన్ని మాటలు మనం స్టడీ చేద్దాం. కొత్త నిబంధనలో కూడా ఎలా కనబడుతున్నాడో మనం స్టడీ చేద్దాం. దానివల్ల కొంత బెటర్ అవగాహన ఆయన నేచర్, ఆయన శాంతం కలిగిన వాడు అన్న విషయం దగ్గర మనకు అర్థమవుతుంది. చదువుదాం నిర్గమకాండం 34వ అధ్యాయము 6వ వచనాన్ని చదవాలి. నిర్గమకాండము 34వ అధ్యాయము 6వ వచనాన్ని చదివితే, అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరం, దయ, దీర్ఘశాంతం, విస్తారమైన కృప, సత్యములు గల దేవుడైన యెహోవా. మోషేతో ఆయన ఎట్లా మాట్లాడతాడంటే, ఆయన ఎలా అంటాడని మాట్లాడుతున్నాడంటే, 6వ వచనం మనం చూస్తున్నాం. అక్కడ 3వ మాట కనికరము, దయ, దీర్ఘశాంతం. గాడ్ ఈజ్ పేషెంట్. ఆయన దీర్ఘశాంతాన్ని కలిగిన దేవుడు, కనపరచు దేవుడు. ఆయన కనికరం, దయ రెండు కూడా మనకి అర్థం కావలసిన మాటలే. ప్రాముఖ్యంగా మనం కాన్సన్ట్రేషన్ చేస్తున్న మాట దీర్ఘశాంతం కలిగిన దేవుడు. ఇదే మాట కీర్తన గ్రంథంలో కూడా మనం చూడగలం. కీర్తన గ్రంథం 85వ కీర్తన 15వ వచనం, 86వ కీర్తన 15వ వచనంలో, ప్రభువా నీవు దయాదాక్షిణ్యాలు గల దేవుడవు, దీర్ఘశాంతుడవు, కృపాసత్యములతో నిండినవాడు. కృపాసత్యములు అన్నమాట కొంచెం అర్థం అవ్వాలి. గ్రేస్ అండ్ ట్రూత్. దేవుడు కృప చూపిస్తాడు, దేవుడు కాటా పట్టుకుంటాడు కూడా. ఆయన కృప ఉంది, ఆయన న్యాయవంతుడు, సత్యవంతుడు కూడా. దేవుడు దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతవంతుడు, కానీ న్యాయవంతుడు కూడా. ఇవి అర్థమైతే ఎవరి విషయంలో దీర్ఘశాంతం, ఎవరి విషయంలో త్వరగా కోపపడతాడో కూడా అర్థం కాదని ఆశ్చర్యం అనిపిస్తుంది. మోషే ఏం తప్పు చేశాడు, బండతో మాట్లాడు అన్నాడు, ఈయన కర్రతో కొట్టాడు. మోషేకి దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నువ్వు కనానులు అడుగు పెట్టవు అన్నాడు. నువ్వు పాలు తేనె ప్రవహించే దేశాన్ని చూస్తావు కానీ అందులో నువ్వు అడుగు పెట్టవు అన్నాడు. అది చిత్రం అనిపిస్తుంది. ఎంత నమ్మకంగా సేవ చేసిన మోషేని దేవుడు ఎందుకు ఎంత త్వరగా త్రోసేసాడు లేదా కోపగించుకున్నాడు అన్న మాట దగ్గర మరి దీర్ఘశాంతం ఏది నాకు అనిపిస్తుంది. దేవుడు కొత్తల విషయంలో, బలహీనల విషయంలో చూపించే దీర్ఘశాంతం మెచ్యూర్డ్గా ఉన్న వాళ్ళ విషయంలో, ఎదిగిన వారి విషయంలో అదే దీర్ఘశాంతం చూపించాలి అనుకుంటే చూపించడేమో అనిపించింది. మోషే సందర్భాన్ని చదివినప్పుడు ఇంత చేశాడు కదా, అంత తొందరగా మోషేని అలాగన్నాడు ఏంటంటే, మోషే విషయంలో దేవుడుకున్న ఎక్స్పెక్టేషన్స్ ఎలాంటివి, నువ్వెట్లాగా వైలేట్ చేస్తావు అని అన్నాడంటే, నువ్వెట్లాగా వైలేట్ చేస్తావు. మోషే విషయంలో నాకు దీర్ఘశాంతి ఏం కనిపించలా, చాలా త్వరగానే రియాక్ట్ అయిపోయాడు. లూకాసు వార్తలో ఇంకొక సందర్భం రాయబడింది. లూకాసు వార్త 2వ అధ్యాయంలో అన్నయ్య ఎలిజబెత్ జకరియాల సందర్భం. ఎలిజబెత్ జకరియాల సందర్భంలో జకరియా ఏం చేశాడంటే, బాబు నీ భార్య కుమారుని కంటది, ఆయనకి నువ్వు పేరు పెట్టాలి అని దూత వచ్చి మాట్లాడాడు. ఈయనేమన్నాడు, నేను ముసలిని అయిపోయాను, నా భార్య కూడా బాగా ముసలితనంలో ఉంది, ఇది ఎట్లా జరుగుతుంది అన్నాడు దూత అడిగితే. లోకస్వార్థ 18వ అధ్యాయం. జకరియా, ఇది నాకెలాగో తెలియను, నేను ముసలివాడును, హౌ ఇట్ ఈస్ పాసిబుల్, నేను ముసలివాడిని కదా అన్నాడు. దానికి 19వ వచనంలో ఆయన 20వ వచనంలో మాట్లాడుతూ, మరియు నా మాటలు వాటి కాలం ముందు నెరవేరును, నువ్వు వాటి నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినం వరకు నువ్వు మాట్లాడక మౌనమై ఉండు అని అతనితో చెప్పాను. ఇక నోరు మూత పడిపోయింది, మూతి మీద కొట్టాడు. ఏం తప్పు చేశాడు జకరియా, నేను ముసలివాడిని అన్నాడు. అక్కడ ఎందుకు ఎంత రియాక్ట్ అయ్యాడు? మేబీ అదే అధ్యాయంలో మరియా దగ్గరికి దేవదత్ వచ్చాడు, అమ్మా నువ్వు గర్భవతి కుమారునికి అంటానంటే నేను పురుషుని ఎరగని దాన్ని, ఇది ఎట్లా జరుగుతుంది, ఎంత వివరణ ఇచ్చాడు. నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా గర్భవతికి అయింది, ఆ ముసలితనంలో గర్భవతి అయింది. ముసలావిడికి దేవుడు గర్భం ధరిస్తే యవనస్తురాలు నీకెందుకు తెరవలేడు అని ఎంత ఓపిగ్గా చెప్పాడు. దేవదూత మాట్లాడుతున్న దేవుని ప్రతినిధి కదా. వేరే జకరియా దగ్గరికి వచ్చేసరికి ఇది ఎట్లా జరుగును, జరుగుతుంది గాని నీకు నోరు రాదిక అన్నాడు. ఇదేంటి ప్రభు అంటే, నువ్వు యాజకుడివి, నీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ, నువ్వు మోసే విషయంలో నువ్వు పాలుపేను ప్రవహించే దేశాలు అడుగు పెట్టినావు, నువ్వు పక్కనుండు అన్నట్టుగా మాట్లాడాడు. అదేంటి ప్రభు అంటే, నువ్వు ముఖాముఖిగా నన్ను చూసావు, నాతో మాట్లాడావు, నా స్నేహితుడిగా ఉన్నావు, ఇంత తెలిసిన నువ్వు అట్లాగా చేయడం నాకు నచ్చలేదు అన్నాడు. చాలాసార్లు దేవుడు శాంతమూర్తి, దేవుడు దయాదాక్షిణ్య పూర్ణుడు అన్న మాట దగ్గర అది మన విషయంలోనూ అలా ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తాం. నేనంటాను, ఎదిగిన విశ్వాస విషయంలో దేవుడు త్వరగానే రియాక్ట్ అవుతాడు. కాబట్టి ఎవరో కొత్తలు పాపంలో ఉన్నవాళ్ళు, వాళ్ళ విషయంలో దేవుడు చాలా కనికరం చూపిస్తున్నాడు, ఓర్చుకుంటున్నాడు. నా విషయంలో కూడా అలా ఉండాలి అనుకోవద్దు, ఎందుకంటే నువ్వేం కొత్తడు కాదు కదా, ఈ విషయంలో కొంచెం త్వరగా రియాక్ట్ అవుతాడు. ఇదొకటి నాకు ఎక్సెప్షన్ లాగా అనిపించింది దీర్ఘశాంతాన్ని స్టడీ చేస్తున్నప్పుడు. కాబట్టి ప్రధానంగా ఈ నేచర్ చూద్దాం, తర్వాత మన అప్లికేషన్ లో ఈ విషయాల్ని మళ్ళా జ్ఞాపకం చేసుకుందాం. గాని ఆయన సమస్త ఆదరణకు కర్తయగు దేవుడు, ఓర్పు కర్తయగు దేవుడు అని రాయబడింది. గాడ్ ఈజ్ పేషెంట్, ఓర్పుకు కర్త అయిన దేవుడు, ఆయన దీర్ఘశాంతం కలిగిన వాడిగా చూస్తున్నాం. పాత నిబంధన గ్రంథంలో దేవుని దీర్ఘశాంతం ఎట్లా కనిపించింది, దేవుడి ఓర్పు ఎట్లా కనిపించింది అన్న మాట దగ్గర మనం కొన్ని వాక్య భాగాలు చదవాలి. మొదటిగా నోవాహు జల ప్రళయకాలంలోకి వెళ్దాం. నోవాహు జల ప్రళయం మనకి ఏం చెప్పిందంటే, ఆయన కోపం వస్తే ఇక తుఫాన్లు సునామీలు కాదు, జల ప్రళయం. ముంచెత్తుతాడు భూమిని తీసుకెళ్లి నీళ్ళలో ముంచుతాడు, జల సమాధి చేస్తాడు అనిపించింది. ఆదికాండము ఆరో అధ్యాయము ఐదో వచనాన్ని చదివితే, నరుల చెడుతాను భూమి మీద గొప్పదయు హృదయం యొక్క తలంపులో ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదనియు యెహోవా చూచి, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం నొంది తన హృదయములో నొచ్చుకొనెను. ఐదో వచనం, నరుల చెడుతనం భూమి మీద గొప్పది. చెడుతనం బాగా పెరిగిపోయేదాకా ఏం చేశాడు ఆయన? దీర్ఘశాంతం కలిగిన వాడు బాగా చెడిపోయేదాకా ఆగాడంటే ఆగాడు. మరి బాగా చెడిపోయేదాకా ఆగాడు. చెడిపోయిన తర్వాత ఇక నేను ఉంచను వీళ్ళందరినీ, నాశనం చేస్తాను అని ఏడో వచ్చిందో రియాక్ట్ అయ్యాడు ఆయన. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచేస్తాను అన్నాడు. తుడిచేస్తాను అన్నాడు. తుడిచేస్తాను అన్న దేవుడు విచిత్రం ఏంటంటే 120 ఇయర్స్ ఆగాడు. 120 సంవత్సరాలు సుమారు వెయిట్ చేశాడు. 120 సంవత్సరాలు ఎందుకు ఆగవయ్యా అన్న మాట దగ్గర ఆయన దీర్ఘశాంతం, ఆయన దీర్ఘశాంతం, ఆయన నేచర్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. దాన్ని అట్లాగే రాస్తాడు అన్నాడు అని నోవాహును వాడగట్టమన్నాడు. నోవాహు వాడగడతా ఉన్నాడు. ఆరో అధ్యాయము ఆయన ఇలా అన్నాడు. 13వ వచనం దేవుడు నోవాహుతో, సమస్త శరీరుల మూలముగా భూమి బలత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారు వారి అంతం వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనం చేసేదను నువ్వు వాడగట్టు, చితిసార కుమారుతో నీ కొరకు వాడిని చేసుకో అన్నాడు. సంవత్సరాలు లెక్క కట్టుకుంటూ వస్తే ఆయన చెప్పిన దానికి, వరద ఈ జల ప్రళయం వచ్చిన దానికి సుమారు 100 సంవత్సరాల పైగానే గ్యాప్ కనబడుతుంది. అక్కడ రాయబడ్డ మాట 120 సంవత్సరాలు అవుతాయి అనేశాడు. 6వ అధ్యాయం 3వ వచనం, అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయాల్లో నరమాత్రులై ఉన్నారు, అయినా వారి దినాలు 120 ఏండ్లగను. ఇక్కడ రెండు భావాలు తీసుకుంటారు. అప్పటి నుంచి మనుషుల ఆయుష్కాలాన్ని 120 కుదించాడు, అదొక భావన. రెండు, దేవుడు నా సన్నిధిని వారు అంతం వచ్చి ఉన్నది అని నోవాహుతో చెప్పింది మొదలుకొని ఆయన ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేసే మధ్యలో 120 ఇయర్స్ సమయం పడుతుంది అని భావిస్తారు. అన్నట్లుగానే నోవాహు వయసును అంచనా చేస్తే అట్లానే ఉంటుంది. నోవాహు వయసు అంచనా వేస్తే కూడా అలాగే ఉంటుంది. కాబట్టి నోవాహు కాలంలో దేవుడు నాశనం చేద్దాము అని అనుకున్నా, సుమారు 120 సంవత్సరాలు ఆయన వెయిట్ చేశాడు. దాన్ని పేతురు పత్రికలు ఇట్లా రాశాడు. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుతా. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుతా. దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచున్నప్పుడు పూర్వహము నోవాహు దినాల్లో వాడ సిద్ధపరచబడుచుండగా అవిదేలైన వారి వద్దకి అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకి ఆయన ఆత్మరూపిగానే వెళ్లి వారికి ప్రకటించను. అవాడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. అక్కడ ప్రారంభమాట. దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచున్నప్పుడు నోవాహు దినాల్లో అని రాశాడు. ఇక్కడ దేవుని దీర్ఘశాంతాన్ని ఎట్లా చూస్తాం? దేవుడు దీర్ఘశాంతం కలిగిన వాడు, దేవుడు శాంతమూర్తి. కాబట్టి ఇక పనిష్మెంట్ లేదు, జడ్జ్మెంట్ లేదు అందమా? నో. పేషెంట్ అంటే, పేషెన్సీ అంటే కొంతకాలం వేచి చూడటం. ఏదైనా చేయాలనుకున్న దాన్ని తొందరపడి చేయకుండా ఆగి చేయటం. దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క రాకడ, దేవుని యొక్క 2వ రాకడ, తీర్పు దినము, అవన్నీ ఉన్నాయి. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు చేసే ఈ పనిష్మెంట్, జడ్జ్మెంట్, దేవుడు తన ఉగ్రతను కుమ్మరించటానికి ముందు ఆయన పేషెంట్ గా ఉన్నాడు, ఆయన ఓర్పు కలిగి ఉన్నాడు, ఆయన దీర్ఘశాంతాన్ని కనపరుస్తున్నాడు. నోవాహు కాలంలో అదే జరిగింది. జలప్రళయం రాలేదా? వచ్చింది. అందరూ చచ్చిపోలేదా? చచ్చిపోయారు. కానీ మధ్యలో ఏం జరిగింది? చెప్పాడు, జలప్రళయం వస్తుందని చెప్పు అన్నాడు. వాడ కట్టించాడు, వాడలో ఒక నీతిమంతులు చేర్చాడు, తర్వాత నాశనం చేశాడు. కాబట్టి ప్రేమ ఉందా? ఉంది. ఉగ్రత ఉందా? ఉంది. ప్రేమ ఉగ్రత రెండు దేవుని లక్షణాలు కనబడతా ఉన్నా, ఈ దీర్ఘశాంతం అన్న లక్షణం ఉగ్రతను కనపరిచే విషయంలో ఆలోచిస్తున్నాడు, ఆలస్యం చేస్తున్నాడు, వార్నింగ్స్ పంపిస్తున్నాడు, ఆపర్చునిటీస్ ఇచ్చి ఒకటో వార్నింగ్ రెండో వార్నింగ్ కింద మాట్లాడుతున్నాడు. చాలాసార్లు మన జీవితంలో కూడా ఒకేసారి దేవుడు చంపి నరకాన్ని తీసుకెళ్ళడు. చాలాసార్లు ఏం చేస్తారంటే ముట్టుకాయ లేస్తాడు. ముట్టుకాయ వేయగానే అర్థం కావాలి. ముట్టుకాయకి అర్థం కాకపోతే కొంచెం మైనర్ సర్జరీ జరుగుతాడు. ఏదో ఒకటి తీసేస్తాడు, కాలో చేయ తీసేస్తాడు. అక్కడ కూడా అర్థం కాకపోతే నీ కర్మ తీరా ఆయన ఉగ్రతను చూడాల్సి వస్తుంది. ఒకేసారి కోపగించుకునే దేవుడు కాదు, కానీ టైం ఇచ్చి వార్నింగ్స్ ఇచ్చి చూసి అవకాశం ఇచ్చి ఆయన అట్లా చేస్తున్నాడు. దాన్ని మనం దేవుని దీర్ఘశాంతం నోవాహు దినాల్లో మనం చూస్తున్నాం. సుధుమ గుమర పట్టణాల విషయంలో కూడా అలాగే కనబడతాడు ఆయన. సుధుమ గుమర పట్టణాల విషయంలో అలాగే కనబడతాడు. సుధుమ గుమర పట్టణాన్ని ఎప్పుడు నాశనం చేశాడు? విచిత్రంగా ఉంటుంది, నాశనం చేశాడు, కానీ ఆ పట్టణంలో ప్రజలు చెడిపోయేదాకా ఆగాడు. చెడిపోయేదాకా ఆగాడు. ఎంత ఘోరంగా చెడిపోయారంటే, ఇక ఆ పట్టణాలు గూర్చి మొర పరలోకానికి వచ్చింది, మొర పరలోకానికి వినబడింది. అప్పటిదాకా ఆగాడు. ఆదికాండం 18వ అధ్యాయము, 32వ వచనాన్ని చదివితే, 32వ వచనాన్ని చదివితే, అతడు 32వ వచనంలో అబ్రహాం ప్రార్థన, అయితే 18వ అధ్యాయము 20-21 వచనాలు. అప్పుడు యెహోవా, సొదొమ గొమొర్రాల గురించిన మొర గొప్పది గనుక వాటి పాపం బహుభారమైనది గనుక, పాపం గొప్పగా బహుభారంగా జరిగే వరకు మీరు రియాక్ట్ అవరా అంటే, అవును అలాగే అనిపించింది. ఆగాడు ఆయన, ఆగాడు. సుధమ్మ గుమర్రాలు గుర్చిన మొర గొప్పది, వాటి పాపం బహుభారమైనది. రెండో మాట 21వ వచనం, సరే నీకు ఎట్లా కంప్లైంట్ వచ్చింది, మీరు యాక్షన్ తీసేసుకోవచ్చు కదండి, తీసుకోవాలా, ఎంక్వైరీ చేయాలంటాడు 21వ వచనంలో. నేను దిగిపోయి నేనే ఎంక్వైరీకి వెళ్తాను అన్నాడు. నేను దిగిపోయి నా వద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణంగా చేతిలో లేదో చూచేదను, చెయ్యని ఎడల నేను తెలుసుకుందును. అసలు నిజమైన సంపూర్ణంగా చేశారు లేదన్నది ఒకసారి నేను చూస్తాను. తెలియదని తెలుసు, అయినా సరే ఒకసారి ఆలోచిస్తున్నాడు, ఆగుతున్నాడు. పనిపెట్టుకుని భూమి మీదకి వచ్చాడు. పైగా వచ్చిన ఆయన ఏం చేశాడు? అబ్రహాంతో పంచుకున్నాడు, నేను అబ్రహాంకి ఎట్లా దాస్తాను, అబ్రహాంతో మాట్లాడదామని అబ్రహాంతో డిస్కస్ చేశాడు. అబ్రహాం ఎలా అంటాడు, అయ్యా మరి నీతిమంతుల్ని కూడా అనీతిమంతులతో నాశనం చేయడం మీకు మంచి పేరు కాదు, మీరు నీతిమంతులు కూడా నాశనం చేస్తారా? ఆ పట్టణంలోకి 50 మంది ఉన్నారనుకోండి, మీరు కొంచెం ఓర్చుకోరా అంటే అట్లాగే వదిలేస్తాను అన్నాడు. 50 నుంచి తగ్గించుకుంటూ 10 మంది దగ్గరకు వస్తే 10 మంది విషయంలో సరే వదిలేస్తాను అన్నాడు. తీరా 10 మంది ఉన్నారా? లేరు, 6 గురే. లోతు, లోతు భార్య, లోతు కుమార్తెలు, అల్లుళ్ళు ఇంకెలా లెక్కలో లేరు. అట్లాంటి పరిస్థితి అయినా సరే దేవుడు వాళ్ళని ఆ పట్టణం నుంచి బయటకు తీసుకొచ్చి ఆ తర్వాత పట్టణాలని తగలబెట్టేశాడు. దేవుడు తన తీర్పు తీర్చడం అన్నది తీర్పు తీర్చడు అని కాదు, ఉగ్రత కనపరచడు అని కాదు, శిక్ష విధించడు అని కాదు, గాని త్వరపడి తొందరపడి దేవుడికి చేసేదానికంటే కూడా టైం ఇచ్చి వార్నింగ్ బెల్స్ కొట్టి నోవాహు జలప్రలయ కాలంలో అయితే 120 ఇయర్స్ సమయం ఇచ్చాడు. సుధుమ గుమర పట్టణాల విషయంలో పాపం పండేదాకా, మొర ఆయన వద్దకి ఆయనకు తెలిసిన ఆగి మళ్ళా వచ్చి విచారించి మళ్ళా అక్కడున్న నీతిమంతుడైన లోతును తప్పించి ఆ తర్వాత తీర్పు తీసుకొస్తా ఉన్నాడు. అక్కడ మనం దేవుని దీర్ఘ శాంతం అంటే ఏంటో మనం చూడడానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ఇంకొక మాట అంటాడు, ఆదికాండం 15:16 15:16 అమోరియుల అక్రమము ఇంకా సంపూర్ణం కాలేదు. కాబట్టి నేను అమోరియల్ని ఇప్పుడు తొలగించను. 430 సంవత్సరాలు నీ సంతానం ఐగుప్తులో ఉంటారు. వై 430 ఇయర్స్ అయ్యా అని మనం అడిగితే 430 సంవత్సరాల్లో పాపం పండుతుంది. ఎవరి పాపం? అమోరియల పాపం. పాపం పండితే రేటు పండకపోతే ఏంటంటే దేవుడు అంత త్వరగా రియాక్ట్ అవ్వడు, అంత త్వరగా రియాక్ట్ అవ్వడు. అమోరియుల అక్రమము ఇంకను సంపూర్ణం కాలేదు కనుక నీ 4వ తరం వారిక్కడికి మరలా వచ్చేదరుని నువ్వు నిశ్చయముగా తెలుసుకొనుము. నీ 4వ తరం వారు వస్తారు, నీ 4వ తరం వారు వస్తారు. చాలా సార్లు దేవుడు నేను తప్పు చేస్తే ఏమి అనలేదు కదా, ఏమి చూడలేదు కదా, ఏమి జరగలేదు కదా అని మరలా ఇంకొక తప్పు, మరలా ఇంకొక తప్పు, మరలా ఇంకొక తప్పు. పోయేగాలం, పోయేగాలం. ఆయన చూస్తా లేదని కాదు, ఆయన కోపపడు అని కాదు, ఆయనకి చేత కాదు అని కాదు. కానీ దేవుని దీర్ఘశాంతం, దేవుని దీర్ఘశాంతం, సహనం మనకి అర్థమయ్యేటట్లుగా ఈ దావీది విషయం అలాగే జరిగింది. ఈయన పెద్ద మనిషి, చాలా హుందాగా ఉండాలి. ఎందుకు అట్లా చేశాడు? అట్లా చేశాడు, భర్తని చంపించేశాడు, భార్యను తెచ్చుకొని పెట్టేసుకున్నాడు. రేప్ కేసులో ఇన్వాల్వ్ అయ్యాడు, మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయ్యాడు. మళ్ళా తెల్లారి కానీ సింహాసనం మీద కూర్చొని తీర్పు తీర్చేస్తున్నాడు. చూశాడు, చూశాడు. ఈలోగా దశబాగ్ పిల్లడు కూడా పుట్టేశాడు. అయినా సరే మనసులో గ్రహింపరాల 1 ఇయర్ పాటు వెయిట్ చేసి బాబు నాతానికి కాస్త వెళ్ళి ఆ మనిషికి జ్ఞాపకం చేయి అన్నాడు. ఏంది నువ్వేమి నాకేం తెలియదు అన్నట్టు కూర్చున్నావు అని అంటే, దేవుడు నన్ను దీవిస్తున్నాడుగా, దేవుడు నన్ను దీవిస్తున్నాడు. ఎక్కడో గొర్రెల కాపుర్ని తీసుకొచ్చి సింహాసనం కూర్చోబెట్టాడు. నేనంటే దేవుడికి ఎంతో ప్రేమ, నీకు బుర్ర సరిగ్గా పనిచేయట్లేదు, ఎంతో ప్రేమ. కానీ నువ్వు ఎట్లా పనిచేసినా, నువ్వు ఎన్ని పనికిమాలు పనిచేసినా ఎంతో ప్రేమ కాదు. ఆయన ఏమన్నాడంటే, నువ్వు రహస్యమంది చేసావు కదా, నువ్వు పక్కోడి భార్యతో రహస్యమంది చేసావు, నీ భార్యలతోటి బహిరంగంగా చేపిస్తానన్నాడు. భయం వేస్తుంది, ఏంటినా అని. నువ్వు ఒకరిని చంపావు కదా, ముగ్గురిని నీ పిల్లల్ని చంపేస్తానన్నాడు. ఏంటయ్యా అంటే, నీకు అర్థం కావాలి, నీకు అర్థం కావాలి, నీ ద్వారా పక్కోడు కూడా అర్థం కావాలి. నేను నా దీర్ఘశాంతం, దానికి నువ్వు అయ్యా చాలా మంచోడు, దేవ చాలా మంచోడు, ఎంతో మంచోడు. పాటలు మనం పాడతాం కదా, అద్భుతంగా ఉంటాయి పాటలు. కృప కృప కృప, ఎందుకు ఆ పాట పాడుతున్నావు కృప అని? ఎందుకంటే ఏం చేసినా వర్లా కృప చూపిస్తూనే ఉంటాడు. అస్సలు గొప్ప రాదు, ఎక్కడ గొప్ప రాదు. బుర్ర సరిగ్గా పనిచేస్తే, జలప్రలయం గుర్తొస్తే, సదుము కుమార పట్టణాలు గుర్తొస్తే, కోరాహుని ఏమన్నాడు, నువ్వు పక్క తప్పు, ఈ కోరాహు చేసేది అందరు గుర్తుండాలి అని. పక్క తప్పు అంటే పక్క తప్పుకుంటే భూమి నోరు తెరిచి మింగేసింది, భూమి నోరు తెరిచి మింగేసింది. ఆకాను వీడికి చేసేది అందరికి అర్థం కావాలి కాబట్టి, ఇక కొడితే ఆ రాళ్లతో కొడితే ఆ రాళ్ళు కుప్ప అయిపోయింది. ఆకూరులోయ, ఆకూరులోయ. దేవుడు తీర్పులు భయంకరంగా ఉన్నాయి, దేవుణ్ణి ప్రేమ అపారంగానే ఉంది. బ్యాలెన్స్ చేద్దాం, ప్రేమను ప్రేమకు బదులుగా ఉందాం, దేవుని కోపాన్ని ఖచ్చితంగా అర్థం చేసుకుందాం, భయపడదాం. దేవుని దీర్ఘశాంతాన్ని, గోల్డెన్ ఆపర్చునిటీ, ఇంకొక ఛాన్స్ ఇచ్చాడు. లెంపలు బాదుకొని, చెంపలు బాదుకొని, ప్రవ్వా తప్పైపోయింది, ఇంకొకసారి చేయను అని ఒప్పుకొని దిద్దుబాటు చేసుకుంటే బాగుంటుంది, బాగుంటుంది. లేకపోతే దావీది విషయంలో రియాక్ట్ అయినట్టుగా ఆయన రియాక్షన్ చాలా ఘోరంగా ఉంటుంది. ఇక దావీది రాశాడు చాలా పాటలు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిగల తోటలో ఆయన పచ్చిగల చోట్ల పరుండు చేయను ఎక్కువగా పాడతాం. మిగతా కీర్తన ఏమి రాశాడంటే నా పరుపు కన్నీళ్ళలో తేలిపోతుంది. ఏంది బాబు అంటే అమ్మో మామూలుగా లేదు ఆయన కొడితే, మామూలుగా లేదు, రాత్రి అంతా కన్నీళ్ళే, రాత్రి అంతా కన్నీళ్ళే, తెల్లారేసరికి తలగడ తడిచిపోతుంది, అట్లా ఉంది నా పరిస్థితి అన్నాడు దావీదు. రెండు ప్రేమ బాగుంది కానీ యజ్ఞశాంతం కూడా బాగుంది. అది అర్థం కాకపోతే పనిష్మెంట్ ఉంటుంది, మన వల్ల కాదు. అక్కడ దాకా వెళ్ళొద్దు. యోనా గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం చదవాలి. ఎంత బాగుంటుందో, అందులో అన్ని కళలు కనబడతాయి. అబ్బా దేవుడు ఎలాంటోడు ఆయన ఏంటో మొత్తం కనిపిస్తుంది. ఎంత త్వరగా రియాక్ట్ అవుతాడు, దీర్ఘశాంతం కలిగినాడు ఎవరి విషయంలో, నినివే పట్టణస్థుల విషయంలో. త్వరగా కోపపడేవాడు ఎవరి విషయంలో, ఈ తల తిక్క ప్రవక్త విషయంలో. నువ్వు నినివే పట్టణానికి వెళ్ళు అన్నాడు. ఆహా నేను తర్శీసుకు పోతానన్నాడు, తర్శీసుకు పోతే సముద్రంలో పడేస్తానన్నాడు. సముద్రంలో పడేస్తే చచ్చిపోతావు అనుకోవద్దు, చంపనవను, తీసుకెళ్ళి తిమింగలం కడుపులో కూర్చోబెడతాను. తిమింగలం కడుపులోకి వెళ్ళిన తర్వాత అయ్యగారు యోనాగ్రంథ 2వ అధ్యాయం రాశాడు, బాబు ఏంది నా పరిస్థితి, నా బుద్ధి గడ్డుతుంది, ఆ ఏమి కనబడ్డావులా, నేను చచ్చిపోతున్నాను, ఏదో చేయ్యా, ఇంకోసారి అలా చేయనయ్యా. యోనా ప్రవక్త విషయంలో ఎంత త్వరగా రియాక్ట్ అయ్యాడో, ఎంత త్వరగా రియాక్ట్ అయ్యాడో. వేరే ఈ దేవుని ఎరగిన ప్రజలు ఉన్నారు, నినివే పట్టణస్థులు. నినివే పట్టణస్థుల విషయంలో ఏమన్నాడంటే మిమ్మల్ని లేపేస్తాను అన్నాడు, మిమ్మల్ని సమూల నాశనం చేస్తాను అన్నాడు. అన్నవాడు చేసేయచ్చు కదా, ఆహా ఛాన్స్ ఇవ్వాలిగా, పూ చెప్పు అన్నాడు. 40 డేస్ టైం తీసుకుంటున్నాను, 40 డేస్ లో ఇక నినివే పట్టణం ఉండదు, మరి మీ ఇష్టం అని చెప్పేశాడు. రాజు మొదలుకొని అందరూ, మహాప్రభు మాకు తెలియదు ఎలా ఉన్నాం, మమ్మల్ని ఓర్చుకోండి, మేము మారిపోతాం అన్నారు. వెంటనే పాలు మారిపోయాడు, దేవుడు కూడా మారిపోయాడు. 3వ అధ్యాయం యోనా గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం, ఈ నినివే వారు తమ చెడు నడతలు మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయుదనను మాట తాను ఇచ్చిన మాట తాను మాట ఇచ్చిన కీడు చెయ్యక మానేను. అక్కడ యోనా గారు అంటారు 4వ అధ్యాయం 2వ వచనం, యెహోవా నేను నా దేశమందు ఉన్నప్పుండగా ఇట్లు జరుగుతుంది నేను అనుకుంటుని, అందువల్లనే నువ్వు కటాక్షం, జాలి, బహుశాంతం, అత్యంత కృపగల దేవుడివే ఉండి పశ్చాత్తపడి కీడు చేయక మానుదని నేను తెలుసుకుని దానికి ముందుగానే తర్శీషుకు పారిపోతుని, నాకు తెలిసేయా నువ్వు అంటావు గాని తొందరగా చేయు, నువ్వు అంటావు గాని మళ్ళా ఆలోచిస్తూ ఉంటావు. పక్కోడి విషయంలో అయితే ఆలోచించకూడదు, మన విషయంలో అయితే బాగా ఆలోచించాలి. ఎంత స్వార్థమో దేవుడికి. అందరూ పిల్లలే, అందరి మీద ఆయనకు ఒకే కన్సర్న్తో ఉంటాడు. కాబట్టి దేవుని కోపం బైబిల్ చాలా స్పష్టంగా చెప్పింది, నరకం అదే జ్ఞాపకం చేస్తుంది, వీడిని కాళ్ళు చేతులు కట్టి వెలుపల చీకట్లు త్రోసేయండి అన్నాడు. అక్కడ పండు కొరకటం, అక్కడ ఏడుపు, అక్కడ నీటి చుక్క కూడా దొరకదు, వేదన, ఆత్మ చావదు, అగ్ని ఆరదు, పురుగు చావదు. ఒకసారి వెళ్ళాడా బయటికి రావడానికి కుదరదు, మధ్యలో అగాధం ఉంది. దేవుడు ఎన్నటికీ కనికరం చూపించడు, అంత భయంకరమైన శిక్ష. కానీ ముందు దీర్ఘశాంతం ఉంది కదా, త్వరగా తీర్పు తీర్చకుండా అవకాశాల మీద అవకాశాలు ఇస్తున్నాడు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి, నిర్లక్ష్యంగా చేతకానితనంగా అనుకోకూడదు. కాబట్టి దేవుని దీర్ఘశాంతం నోవాహు జలప్రళయ కాలానికి ముందు చూడగలుగుతున్నాం. పాత నిబంధన గ్రంథంలో దేవుని దీర్ఘశాంతం సుధమ కుమార పట్టణాలను శిక్షించే విషయంలో కూడా ఆయన పరిపూర్ణమయ్యే వరకు ఆగినట్టుగా మనం చూస్తున్నాం. అమోరియల విషయంలో అలాగే చూస్తున్నాం. నినివే పట్టణస్థుల విషయంలో అలాగే దేవుని దీర్ఘశాంతం చూస్తున్నాం. పాత నిబంధన గ్రంథంలో ఈ ప్రజలు, ఇశ్రాయేల్ ప్రజలు, దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు ఉన్నారు. అబ్బా అనిపిస్తుంది, ఏం ఓర్చుకున్నావయ్యా వీళ్ళని అనిపిస్తుంది. 430 సంవత్సరాలు వాళ్ళు ఐగుప్తులో ఉన్నారు. మరొక 400 సంవత్సరాలు అరణ్యంలో నడిచారు. ఈ 430 సంవత్సరాలు దేవుడు ఆయన వెయిట్ చేశాడు. వాళ్ళకి బాగా అర్థమైంది, బాబు మమ్మల్ని బయటకు తీసుకురా బాబు అని వారు మొరపెట్టేదాకా వెయిట్ చేశాడు. ఇక బయట తీసుకురమ్మన్న తర్వాత ఐగుప్తు విషయంలో దేవుడు స్టెప్ బై స్టెప్, మొదటి సూచక్రియ, ఆహా అదేం అర్థం కాలేదంటే ఈ మనిషికి అర్థం కావట్లేదు అని చెప్పి ఫరో విషయంలో డోసు పెంచుకుంటూ పోయాడు. చివరికి జ్యేష్ఠ కొడుకు ఫరో కుమారుడు తల తీసేశాడు, అక్కడ దాకా వెళ్ళాడు. ఇంకా ఆయన మోకాల మీదకి వచ్చాడు, అయ్యా నువ్వు మొదట్లో కొంచెం చిన్నగా చెప్పావు నాకు బుర్ర పనిచేయాలా, మళ్ళీ చేస్తానన్నావు, రెండోసారి కొంచెం డోసు పెంచావు, అయినా నాకు బుర్ర పనిచేయాలా, నా హృదయం కఠినమవుతానే వచ్చింది, నన్ను క్షమించయ్యా అన్నాడు. అక్కడ కూడా ఒకేసారి రియాక్ట్ కాలా, మొత్తం ఐగుప్తులో ఉన్న వాళ్ళందరినీ శవాలు దిబ్బలా చేసి ఇస్రాయేల్ తీసుకురాలా. వాళ్ళ విషయంలో కూడా అదే కన్సర్న్. ఈ రోజు కూడా ఐగుప్తులో సువార్త ప్రకటన జరుగుతుంది, సంఘాలు కట్టుబడ్డే, దేవుడు ప్రేమిస్తున్నాడు. నేనే విషయంలో కూడా అట్లాగే ఆయన దీర్ఘశాంతం మనం చూస్తాం. అయితే ఇస్రాయేల్ విషయంలో తీసుకొచ్చాడు, అబ్బా మేము వీరులు సూర్యులు, మేమంటే దేవునికి ఎంత ప్రేమో ఎంత ప్రేమో అనుకుంటూ బయటకు వచ్చారు. ఇక వాళ్ళు అయిపోయింది, మీ సంగతి గ్రంథం మీ చేతిలో పెడుతున్నాను. ఈ గ్రంథాన్ని మీరు ఆధారం చేసుకొని, ధర్మశాస్త్ర గ్రంథాన్ని మీరు ఆధారం చేసుకొని వెళ్ళాలి అని చెప్పాడు. అబ్బా ఇవన్నీ మాకు మాకు నచ్చినట్టుగా మేము ఉంటామంటే కుదరదు అన్నాడు, చెప్పాడు. వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా ఉన్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో రాస్తాడు, వాళ్ళు పాతేసాడు అరణ్యంలో రాలిపోయారట. ఎవరు? ఇశ్రాయేలు. 40 దినాల్లో వచ్చేయచ్చు, 40 దినాల్లో రానివలా, 40 సంవత్సరాలు తిప్పాడు. ఆయన ఆశ్చర్యకరంగా మనం అర్థం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, ఈరోజు కూడా ఇలా అనుకుంటాం, ఎందుకు 60 సంవత్సరాలు భూమి మీద ఉండాలి? ఎందుకు ఉండాలంటే యేసుక్రీస్తు ప్రభువులకు మనలో రావాలట. రాత్రి తెసలోనిక సంఘం కోసం చదివాం, మీరు మమ్మును పోలి నడుచుకున్నారు, మీరు ప్రభుని పోలి నడుచుకున్నారు. మమ్మును పోలి ప్రభుని పోలి నడుచుకున్నారు, బాగుంది, మీరు ధన్యులు. మేము అట్లా ఉండం, కుదరదు, అలా ఉండాల్సిందే. రాత్రికి రాత్రి అలా అయిపోతారా? అవరు. ఆ రాత్రి అయిపోయినది కూడా కుదరదు, సస్టైన్ అవ్వాలి. కాబట్టి దేవుడు బాప్తిస్మ తీసుకున్నావా? తీసుకున్నావు. 20 సంవత్సరాలు ఆయుష్ పొడిగించాడు, 30 సంవత్సరాలు ఆయుష్ పొడిగించాడు. 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఆయుష్ పొడిగించడానికి బాప్తిస్మానికి ఏంటి లింకు? మారాను, మార్పు చూపిస్తాను, మార్పు యేసుక్రీస్తు ప్రభు స్వారూప్యంలోకి మారి చూపిస్తాను, నేను క్రీస్తును ప్రతిబింబింపచేస్తాను అన్నట్టుగా ఉండాలని. అంతే తప్ప మొదటి సంవత్సరంలో వీరభక్తి, 2వ సంవత్సరంలో తగ్గి, 3వ సంవత్సరంలో తగ్గి, ఇక లోకస్తుల్లో కలిసిపోతామని కాదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో మాట్లాడతాడు ఆయన. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం అద్భుతంగా బయటకు తీసుకొచ్చాడు. అయితే 5వ వచనం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయేది. అబ్బా దేవుడికి నచ్చకపోతే ఏం చేశాడట? గనుక అరణ్యంలో సంహరింపబడిరి, పాతేశాడు. పిట్టలు రాలిపోయినట్టుగా రాలిపోయారు. ఎట్లాగ లెక్కలు కూడా రాశాడు ఇక్కడ. ఒక్క దిన మందే 8వ వచనం, మరియు వారి వల్ల మనం వ్యభిచరింపక ఉందుము. వారిలో కొందరు వ్యభిచరించినందున, ఇక్కడ వ్యభిచారం మోరవర్ విగ్రహారాధన, మిగతా దేవతల వైపు తిరగటం. వాళ్ళు వ్యభిచరించారు. ఏం చేశాడు, ఒక్క దిన మందే 23,000 మందిని కూలిపోయారు, సంహరించాడు. ఎట్లా అర్థం చేసుకుందాం? దేవుడు కోపం లేదందామా? అన్నానికి వీల్లేదు. దేవుడు కోపం ఉంది, దేవుడు తీర్పు తీరుస్తాడు, దేవుడు ఉగ్రత కనపరుస్తాడు. మరి ఎందుకు ఇప్పుడు ఇన్ని పాపాలు జరుగుతా ఉంటే, ఇన్ని చిన్నపిల్ల మీద అఘాయిత్యాలు జరుగుతా ఉంటే, కల్తీ భయం, ఏది తిన్నా కల్తీయే. మా రాస్తే కింద రాస్తాడు, ఆర్గానిక్ ఫ్రూట్స్ అని రాస్తాడు తప్ప అబ్బే అంతా కల్తీ. ఎంత ఘోరంగా పిల్లలు తాగి పాలు కూడా కల్తీ చేస్తా ఉంటే దేవుడు ఏం చేస్తున్నాడు? ఏ చేస్తాడు, కానీ దీర్ఘశాంతం, కొంతకాలం సమయం ఇస్తున్నాడు, ఓపుకు పడుతున్నాడు. పాపాలు పండాలి అంటాడు, పాపాలు పండేదే కాగుతానంటాడు. లోక విషయంలో, పరిశుద్ధుల విషయంలో చాలా త్వరగా రియాక్ట్ అవుతాడు సంఘం విషయంలో. కాబట్టి దేవుని దీర్ఘశాంతం మనకు అర్థమైతే ఎందుకు లేట్ అవుతుంది, రాకడ ఎందుకు లేట్ అవుతుంది, తీర్పు ఎందుకు లేట్ అవుతుంది, దానికి కారణాలు ఏంటి, చాలా విషయాలు మనకు అర్థమవుతాయి. ప్రకటన గ్రంథంలో భక్తులందరూ ఎవరు, యథసాక్షులు, అయ్యా మమ్మల్ని చంపేశారు, చాలా ఘోరంగా హింసించారు, నీకు తెలుసు, అయినా సరే మీరు ఇంకా రాకడ ఆలస్యం చేస్తున్నారు అని అంటే ఆయన మాట్లాడతాడు. ప్రకటన గ్రంథం 6:9-10 ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తము, తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము బధింపబడ్డ ఆత్మల బలిపీఠం కింద చూచి తిని, వీళ్ళు చనిపోలా, చంపేశారు వీళ్ళని, పైగా తప్పు చేశారని చంపలా, వాళ్ళు వాక్యం చెప్తున్నారని చంపేశారు, వాళ్ళు యేసుక్రీస్తు ప్రభుని వెంబడిస్తున్నారు అని చంపేశారు. అట్లా చంపేసిన ఆత్మను చూశాను. వాళ్ళు అడుగుతున్నారు, నారా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకుండా ఉంటావు, మా నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయక ఉంటావు, ఇంకెంతకాలం ఆలస్యం చేస్తావయ్యా అని అడిగారు. దేవుని దీర్ఘశాంతం ఎందుకో వాళ్ళు కొంచెం విసుగొచ్చింది, ఇంతకాలమా అని అడిగారు. ఆయన మాత్రం వాళ్ళు అడిగారు కదని చెప్పి ఆయన ఏం తొందరపడలా, ఆయన అలాగే మాట్లాడతాడు. సరే బాబు, నీ ప్రేమ ఏంటో నువ్వు ప్రూవ్ చేసుకున్నావు, నీ తరాన్ని, నీ వంశాన్ని, నీ కుటుంబాన్ని రక్షించుకుని తాపత్రయపడ్డావు, నీలాగే భూలోకంలో ఉన్న ఉగ్రత గెలిపోతున్న కొంతమంది రక్షించాలని చెప్పి చాలా మంది ఉన్నారు. వాళ్ళకి టైం ఇవ్వాలి, మరి వాళ్ళకి టైం ఇస్తున్నాను నేను అంటాడు ఆయన. 11వ వచనం మాట్లాడుతున్నాడు. వారి వెళ్ళనే చంపబడబో వారి సహదాసుల యొక్క సహోదరుల యొక్క లెక్క పూర్తగు వరకు ఇంకా కొంచెం కాలం విశ్రమించాలి, వెయిట్ అన్నాడు. మీరు ఆగండి, మీరు తొందరపడద్దు, మీరు తొందరపడిన నేను తొందరపడను, నాకు కొన్ని లెక్కలున్నాయి, మీరు ప్రూవ్ చేసుకున్నారు ధన్యులు, మీలాగే కొంతమంది ప్రూవ్ చేసుకుంటారు వాళ్ళ ప్రేమను నా పట్ల, లోకం పట్ల వాళ్ళకున్న ప్రేమను ప్రూవ్ చేసుకుంటారు అని ఆగుతున్నారు. కాబట్టి అర్థం చేసుకుందాం, రాకడ విషయంలో కూడా ఆ మాటలు రాయబట్టే. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చదివితే, కొందరు ఆలస్యమనించుకున్నట్లు 3వ అధ్యాయము 3వ వచనంలో అంత్య దినాలు అపహాసికులు అపహసించుచు వచ్చి, ఏమంటారంటే అపహాసికులు అవుతున్నారు. 4వ వచనం, ఆయన రాకడ గురించిన వాగ్దానం ఏమాయను, వస్తానన్నాడుగా, త్వరగా వస్తానన్నాడుగా, ఇక త్వరగా 2000 సంవత్సరాలా అని అడుగుతున్నారు, నవ్వుతున్నారు. కరుణాకర్ సుగన్ లాంటి వాడైతే యూట్యూబ్ లో మూవీ కూడా తీశాడు, రాధా మనోహర్ దాస్ నోటికి వచ్చినట్టుగా వాగుతున్నాడు. మరి అంటున్నారు వారు, దానికి ఆయన ఏమంటాడు? 3వ అధ్యాయము 9వ వచనం, కొందరు ఆలస్యం ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానాన్ని గురించి ఆలస్యం చేయవాడు కాడు, గాని ఎవడూ నశింపవని ఇచ్చింపక అందరూ మారు మనసు పొందాలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడే ఉన్నాడు. దీర్ఘశాంతం అంటే ఇంకెప్పటికీ అంతం రాదని కాదు, కానీ 10,
అయితే ప్రభు దీని దొంగ వచ్చినట్లుగా వచ్చిన ఆయన సమయం తీసుకుంటున్నాడు, కానీ తీర్పు తీర్చేది తీర్చేది వచ్చేది వచ్చేదే, అవేమీ లేవని కాదు, అవేమీ లేవని కాదు. కాబట్టి దీర్ఘశాంతం రెండవ రాకడదే చూస్తున్నాం. దీర్ఘశాంతం కొత్త నిబంధనలో కూడా మనం చూస్తున్నాం, తీర్పు దగ్గర ఎక్కువ. అందుకే ఇప్పుడు మన పరిస్థితి ఎట్లా ఉందంటే ఇలా అలాగే అంటారండి, దేవుడు పరిశుద్ధుడట, పాపం చేస్తే దేవుడు చూడలేడట, మరి నేను చేశాను మరి ఎందుకు నన్ను శిక్షించలేదు అన్నట్టుగా అనిపిస్తుంది. కొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు విజ్ఞాపన చేస్తున్నాడు కదా తండ్రి దగ్గరికి వెళ్ళి, కారణాలు ఏంటో తెలియదు గాని కొంచెం ఎక్కువే దీర్ఘశాంతం కనపరుస్తున్నాడు అనిపించేటట్లుగా ఉంది. అప్పటికే భూకంపాలు, సునామీలు, జలప్రలయాలు, రకరకాలుగా ముట్టుకాయలు పడతా ఉన్నా ఆ డూమ్స్ డే సమూల నాశనం విషయంలో మాత్రం ఆయన దీర్ఘశాంతం చూపిస్తా ఉన్నాడు, దీర్ఘశాంతం చూపిస్తా ఉన్నాడు. ఆత్మదేవుడు మనల్ని ఏమంటాడంటే, బాబు ఆయన దీర్ఘశాంతం అంటే నువ్వు ఎంజాయ్ చేస్తావను, నువ్వు దాని ఏమంటారు టేక్ ఇట్ గ్రాంటెడ్, టేక్ ఇట్ ఇట్ యాజ్ గ్రాంటెడ్, నీ ఇష్టం అన్నట్టుగా తీసుకోవద్దు. దీర్ఘశాంతం వాస్తవమే, కానీ ఉగ్రత కూడా వాస్తవమే, జాగ్రత్త అని మాట్లాడుతున్నాడు. రోమిలకు రాసిన పత్రిక 2:4 చదివితే, రోమిలకు రాసిన పత్రిక 2:4 చదివితే ఆయన మాట్లాడుతున్నాడు 4 దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించదువా, చల్తా అంటావా, చూద్దాంలే అంటావా, ఏం కాదులే అంటావా, ఆయన చాలా మంచోడు అని చెప్పి మంచోడు అని చెప్పి మొలక చెట్టు ఎక్కిద్దామని ట్రై చేస్తావా, అదేం కాదు. ఆయన దీర్ఘశాంతాన్ని, ఆయన సహనాన్ని నువ్వు తృణీకరించొద్దు. 5 మారకపోతే ఏం చేస్తారట, నీ కాఠిన్యము మార్పు పొందని హృదయాన్ని అనుసరించి ఉగ్రత తినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడి తినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకునిచున్నావు. దీర్ఘశాంతాన్ని తృణీకరిస్తే ఉగ్రత తప్పదు. కాబట్టి మనం ఆయన ఆలస్యం చేస్తున్నాడు, మనం నిద్రపోతామని కాదు, ఆలస్యం చేస్తా ఉంటే మనం పని చేస్తామని, మనం ప్రార్థన చేస్తామని, మన పరిచర్య చేస్తామని. నోవాహ కాలంలో వాడ కడతా ఉంటే, వాళ్ళు తాగి తిరుగుతా ఉంటే నోవాహ వెళ్ళి అయ్యలారా అమ్మలారా మీరు ఇట్లా ఉండటం మంచిది కాదు, ఆయన టైం ఇచ్చాడు, టైం అయిపోతుంది, మీరు త్వరగా రండి అని చెప్పి వాళ్ళు తిట్టినా కొట్టినా వెళ్ళి చెప్పాలి. అది దేవుని పిల్లల యొక్క స్వభావం, చెప్పాలి అన్నాడు. నువ్వు బోరోదాలి, నువ్వు కావలివాడివి, నువ్వు హెచ్చరించాలి, నువ్వు గద్దించాలి, నీ పని చేయాలి. అబ్బాయి లేదండి ఇలా వింటా లేదండి అని అంటే నువ్వు నోరు మూసుకుంటే చాలా మంది నాశనం అయిపోతారు, నువ్వు మడిగట్టుకుని కూర్చుంటే చాలా మంది నాశనం అయిపోతారు, చాలా మంది ఇక ఆయన వచ్చే సమయానికి మనం చాలా నష్టపోతాం, ఉత్తరవాదం అయిపోతాం. కాబట్టి ఇంకా దేవుడు మరొక నెల ఇచ్చాడు, సెప్టెంబర్ మాసం ఇంకొక నెల ఇచ్చింది. దేనికోసం? ఇంకా బాగా లోకానుసారంగా జీవిస్తామని కాదు, లోకంలో ఉన్న వారిని విడిపిస్తాము, రక్షిస్తామని. ఆయుష్కాలం పొడిగిస్తా ఉన్నాడు, బాగా తిని తిరుగుతామని కాదు, ఆయన వద్ద ఆయన చిత్తం చేయడానికి తాపత్రయపడతామని. ఆయన దీర్ఘశాంతము, ఆయన సహనాన్ని తృణీకరించకుండా ఓహో సెప్టెంబర్ మాసంలో వచ్చానంటే స్టిల్ దేవుడు ఇంకా కొంతమంది కావాలనుకుంటున్నాడు. ఈ నెలలో దేవుని కొరకు నేను ఏదైనా చేయాలి. ఆగస్టు మాసంలో నేను బుద్ధి తక్కువ పని చేసినా ఆగస్టు మాసంలో నన్ను లేపేయలేదు, సెప్టెంబర్ మాసంలో తీసుకొచ్చాడంటే నాకు ఒక అవకాశం ఇచ్చాడు మార్చుకోవడానికి. నేను ఈ నెలలో నేను విక్టోరియస్ లైఫ్, ఆ పాపం మీద జయాన్ని, ఆధిపత్యాన్ని నేను చూపించాలి, ప్రభువు నాకు సహాయం చేయండి అన్నట్టుగా ఉండాలి తప్ప దీర్ఘశాంతాన్ని, సహనాన్ని అవకాశవాదంగా, చులకనతనంగా, చేతకానితనంగా దేవుడు మంచోడు 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 అని చెప్పి పాటలు పాడుకుంటూ గడిపేయకుండా నాకు ఒక అవకాశం ఇచ్చాడు అన్న స్పృహతోటి మనం ఉండాలని లేఖనాలలో నుంచి జ్ఞాపకం చేయడానికి ఇష్టపడతా ఉన్నాను. నేను సమర్ప్ చేస్తా ఉన్నాను. గాడ్ ఈజ్ లవ్, దేవుడు ప్రేమే ఉన్నాడు. అండ్ ఆల్సో గాడ్ ఈజ్ కన్జ్యూమింగ్ ఫైర్, ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు. ప్రేమ బాగుంది, ఆయన ఫైర్ మన వల్ల కాదు, తట్టుకోలేదు. కానీ మనం ప్రేమను పొందుకున్నాం, మన మీద ఉగ్రత లేదు, ఉగ్రతను తప్పించుకున్నాం ఇంకా. అందుకే యోహాను సువార్త అంటాడు, యోహాను సువార్త 3:36 కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవాన్ని చూడడు గాని దేవుని ఉగ్రత వాణి ముందు నిలిచి ఉండును. యేసుక్రీస్తు ప్రభు నమ్ముకోలే. అర్థం ఏంటంటే ఉగ్రతలోకి వెళ్తాడు. మరి ప్రేమ నువ్వు పొందుకున్నావు, ఆ ప్రేమ నువ్వు చూపించాలి, ప్రార్థన చేయాలి, పని చేయాలి, బతిమాలుకోవాలి. నోవాహు బతిమాలినట్టుగానే యేసుక్రీస్తు ప్రభు ఆ ప్రేమ భూమి మీదకి రావడానికి కారణమైంది. ప్రేమ దేవుని దీర్ఘశాంతం, మన పట్ల చూపించిన ప్రేమ నశించిపోతూ మోసంలో ఉగ్రతకు పాత్రలుగా ఉన్నవారి విషయంలో దాన్ని మనం సద్వినియోగం చేసుకోకపోతే వాళ్ళు నాశనం అయిపోతారు. రెండో మాట, మనల్ని అకౌంటబుల్ అన్నాడు ఆయన. ఆయన టైం ఇచ్చినప్పుడు వాళ్ళు చెడిపోయే బ్రతికి మనం నిద్రపోతే వాళ్ళు చెడిపోయిన వాళ్ళని సంహరించడం మాత్రమే కాకుండా నిద్రపోయిన గల్లా పట్టుకొని ఎరా ఏం చేసావు అని అడుగుతాడట. నేను నిన్నెందుకు అడుగుపెట్టాను, నేను నీకెందుకు బైబిల్ గ్రంథాన్ని ఇచ్చాను, నేనెందుకు దీర్ఘశాంతాన్ని చూపిస్తున్నానని నీకు చెప్పాను, నీ బాధ్యత ఏంటి, నువ్వేం చేయాలి, నేను చెప్పింది ఏంటి, నువ్వు చేసింది ఏంటి అని చెప్పి అడుగుతాడట. ఎహెస్కేల్ గ్రంథం ముగించుకుందాం. ఎహెస్కేల్ గ్రంథం 18వ అధ్యాయం ఎహెస్కేల్ గ్రంథం 18వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతున్నాడు. 23వ వచనం దుష్టులు మరణం నొందుడు చేత నాకే మాత్రమైన సంతోషం కలుగునాను. వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. కాబట్టి అందుకే రక్షణ పొందాలని వెయిట్ చేస్తున్నాడు. ఇక మన విషయానికి వచ్చేసరికి నేను నిన్ను అడుగుతాను, నీ గల్లా పట్టుకుని అడుగుతాను, నువ్వు సమాధానం చెప్పాలి. 3వ అధ్యాయం మాట్లాడుతున్నాడు. ఎహెస్కేల్ గ్రంథం 3:17 నరపుత్రుడా, ఇశ్రాయేలుకు కావలిగా నేను నియమించాను, నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దాన్ని బట్టి వారిని హెచ్చరిక చేయాలి. నీ చేతిలో విజిలు పెట్టాను, నీ చేతిలో వాక్యం పెట్టాను, నేను చెప్తున్నాను, నువ్వు పోయి చెప్పు అన్నాను. నువ్వు బోరదాలి, నువ్వు హెచ్చరిక చేయాలి, నువ్వు బ్లో చేయాలి. 18 అవశ్యంగా నువ్వు మరణం అవుదు అని నేను దుర్మార్గుని గుర్చి ఆజ్ఞయ్యగాని అతను హెచ్చరిక చేయకయు, నీ పన్ను చేయలేదు. అతడు జీవించినట్లు తన దుర్మార్గతను విడిచిపెట్టవనని వారిని హెచ్చరిక చేయకయు ఉండిన ఎడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషాన్ని బట్టి మరణమగును గాని అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును. అయితే నువ్వు హెచ్చరిక చేయలేదు కాబట్టి యూ విల్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్. నువ్వే సమాధానం చెప్పాలి, నువ్వే దానికి కారణం. కాబట్టి పిల్లరా, సంవత్సరాలు పొడిగించబడుతూ, నెలలు పొడిగించబడుతూ, ఆయువు పొడిగించబడుతున్నది లోకస్తుల వలె లోకంలో కలిసిపోతామని కాదు, కానీ లోకం కొరకు ప్రార్థన చేస్తాము, లోకంలో ఉన్న కొద్ది మందినైనా విడిపిస్తాము. దాని కొరకు మనం పనిచేయడానికి ఆయన టైం ఇస్తున్నాడు, దీర్ఘశాంతాన్ని చూపిస్తున్నాడు. మనం రక్షణలోకి నడిపించడానికి ఆయన దీర్ఘశాంతం చూపిస్తున్నాడు. మనం నిర్లక్ష్యంగా ఉండకూడదు, ప్రార్థన చేయాలి, పనిచేయాలి. రాత్రి మనం వాచినేడు ప్రార్థనలు, ఆపనేడు ప్రార్థనలు ఎన్నో సహవాసాలు కట్టుబడ్డాయి. వాటిని బట్టి స్తుతించాం. ఎంత చేసినా అసలుకి 235 సహవాసాలు ఈ పాటకి. పాపులేషన్ ఎంత విపరీతంగా ఉంది. మనం నిన్న అన్ని జిల్లాల వాళ్ళ అటెండెన్స్ ఇస్తే 3600 మంది ఆరాధనలో పాల్గొన్నట్టుగా రిపోర్ట్స్ వచ్చాయి. అవన్నీ స్క్రీన్ షాట్లతో పక్కా ఎవిడెన్స్లతో తీసుకున్న డేటా. 3600 మంది, ఒక రకంగా సంతోషం. 3600 మంది రోజు ప్రార్థన నడిపించగలుగుతున్నాం. మరో పక్కన గొప్ప వేదన, 3600 ఎక్కడ? ఒక మండలంలో ఓటర్ల సంఖ్య 40,000-50,000 ఉంటుంది. ఒక మండలానికి ఉన్న కౌంటు కూడా కాదు ఇది, 40,000-50,000. ఎంత విస్తారమైన కోత, ఎంత విస్తారమైన కోత. కావున పిల్లరా, మనం అవకాశం ఇస్తున్నాడు, ప్రార్థన చేద్దాం, పని చేద్దాం. మన హృదయం మన మీద దోషారోపణ చేయకుండా దేవుడు మన ఉత్తరవాదులకు ఎంచుకున్నట్లుగా వెలుగుండగానే పగలుండగానే నిన్న ఒక ఆయనతో ఆఫీసులో మాట్లాడుతా ఉన్నా. ఆయన విశ్వాసే, ఆయన విశ్వాసే. మన సొంత డబ్బుల మీద, బిల్డింగుల మీద, ప్రాపర్టీస్ మీదే ఉంటారు. బైబిల్ మాత్రం చక్కగా చెప్తాడు, బైబిల్ అది ఉందితుందని. ఇంకొక ఆయనతోటి ట్రావెల్ చేస్తున్నాను. ఆయన ఇద్దరు సీఏలే. మహేష్ చేస్తాను, చాలా టైం ఉంది చేస్తాను, చాలా టైం ఉందా, చాలా టైం ఉంది చేస్తాను. పగలుండగానే పగలుండగానే అదే భయం వేస్తూ ఉంటుంది. తెలియని వాళ్ళ విషయంలో దీర్ఘశాంతం, తెలిసిన వాళ్ళ విషయంలో మోషే విషయంలో త్వరగా రియాక్ట్ అయినట్టుగా, జకరియ విషయంలో వెంటనే రియాక్ట్ అయినట్టుగా చాలా త్వరగా కోప్పబడతాడు. కాబట్టి మనం ఆయన అనుగ్రహాన్ని, ఆయన సహనాన్ని, ఆయన దీర్ఘశాంతాన్ని చులకనగా కాక ఒక ఛాన్స్, నేనేంటో ప్రూవ్ చేసుకునే ఛాన్స్, నా కుటుంబాన్ని రక్షించుకునే ఛాన్స్, నేను పరిచర్ చేసే ఛాన్స్, నేను ఆస్పృహతోటి నేను ఈ దీర్ఘశాంతాన్ని సద్వినియోగం చేసుకుంటాను అన్నట్టుగా ఉండాలి. కానీ మనం మోసపోకూడదు. ప్రభు ఈ మాటలు మన వినికిడిలో ఫలింపు చేయను గాక. ఆమేన్.